సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, ఎల్లరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను చరితమును నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం నిక్కముగా సకల పాపాలను నశింపజేసి ముక్తిని వెతకడమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలం కూడా సిద్ధింపజేస్తుంది. ఇక్కడ ఈ ఏకాదశి వ్రతం అన్నటువంటిది భగవంతునికి చాలా చాలా ప్రియమైనటువంటిది. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఏ రకంగా పాటించాలా, చాలామంది ఉపవాసం అంటే భోజనం చేయకుండా మామూలుగా మిగిలినవన్నీ తినేయచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు, అంటే అల్పాహారం. కానీ ఏకాదశి వ్రతం రోజు ధాన్యం అన్నటువంటిది మనం స్వీకరించకూడదు అన్నమాట. ధాన్యంలో పాప పురుషుడు ఉంటాడు, ఆ రోజు ఆయన భగవంతుణ్ణి వరంగా కోరుకుని ఆ ధాన్యంలో ఉండేదానికి ఆయన కోరుకున్నాడు అన్నమాట. ఆ రోజు ధాన్యాన్ని మనం పూజిస్తే పాప పురుషుణ్ణి మనం స్వీకరించినట్టుగా జరుగుతుంది అన్నమాట. సో 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఒక ఏకాదశి రోజు ధాన్యం నుంచి ఉపవాసం ఉంటూ పండ్లు, పాలు, కూరగాయలు అటువంటివి ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే అసలు అవేవి కూడా తీసుకోకుండా వాళ్ళు ఉపవాసం ఉండేటువంటి వారు. తర్వాత కేవలం కొంతమంది జలాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వారు, కొంతమంది ఆ జలం కూడా తీసుకోకుండా, దాన్ని నిర్జల ఉపవాసం అని చెప్తారు. అంటే జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంది. మరుసటి రోజు మళ్ళా పారణ సమయంలోనే జలాన్ని కూడా స్వీకరించేటువంటి వారు అన్నమాట. ఆ రకంగా ఉపవాస వ్రతాలని చేసేటువంటి వారు అన్నమాట. అయితే కలి యొక్క ప్రభావం వల్ల మనకు అంత శక్తి సామర్థ్యాలు ఉండట్లేదు. ఇంతకు ముందు రోజుల్లో యాక్చువల్గా రోజుకి ఒకే ఒక పూట భోజనం కూడా చేసేటువంటి వారు అంట, ఒక పూటే భోజనం. అందుకనే కన్నడ భాషలో ఒక సమాస అయినటువంటి ఒక ఇది ఉందన్నమాట, ఏక భోజనే యోగి, ఒక్కసారి భోజనం చేస్తే అతను యోగి అంట. ద్విభోజనే భోగి, రెండోసారి భోజనం చేస్తే భోగి అంట. త్రిభోజనే రోగి, మూడుసార్లు తింటే వాడు రోగి అంట. చతుర్భోజనే ఎత్తుకొని రోగి, అంటే వాడు ఇంక దేనికి పనికిరాడు, 4 సార్లు తింటే వాడిని ఎత్తుకుపోవాలన్నమాట, మరి ఎక్కడికో తెలియదు. సో ఈ రకంగా ఇంతకు ముందు రోజుల్లో చాలా కఠినంగా, అది కూడా ఏంటి అంటే ఎవరో బలవంతం వల్ల వాళ్ళు చేసేటువంటి వారు కాదనమాట. ఉపవాసం ఏదైనా కానీ, లేకపోతే ఆధ్యాత్మిక చింతన అయినా కానీ, సాధన అయినా కానీ, దాని యొక్క విలువను తెలుసుకొని వాళ్ళు వాటన్నిటికీ కూడా స్వతంత్రంగా ప్రేమగా చేసేటువంటి వారు. ఏంటి విలువ? మనందరం కూడా ఈ భౌతిక జగత్తులో చేసినటువంటి తెలిసో తెలియకో చేసినటువంటి కర్మ ఫలాలను భోగించడానికి కర్మభూమిలో ఉన్నాం. ఈ చేసుకున్న కర్మ ఫలాల యొక్క ప్రక్షాళన జరిగినంత వరకు ఈ దుఃఖాలయం నుంచి విముక్తి లేదు. సో అందుకని ఇటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి దినాలు. మనం ఈ యొక్క వ్రతాలను ఆచరించి మనం చేసుకున్నటువంటి ఈ యొక్క పాపాలన్నింటి నుంచి కూడా ప్రక్షాళన చెంది ఈ దుఃఖాలయం నుంచి మోక్షాన్ని పొందడం కోసం వాళ్ళు స్వతంత్రంగా ప్రేమగా ఇటువంటి కార్యకలాపాలని, ఉపవాసాలని చేసేటువంటి వారు అన్నమాట. ఎవరితో బలవంతం లేదు. మనం చూసినట్లయితే రాజా రుక్మాన్ కదా, ఆయన పరిపాలనలో రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడండి. ముందు రోజు రాజ్యం అంతా కూడా గందర వేసేవారంట, అహో రేపు ఏకాదశి వ్రతం ఉంది, అందరూ కూడా ఉపవాసం చేయాలా అని చెప్పి. ఆ ఏకాదశి వ్రత ఉపవాసం చేయడం వల్ల ఏం జరుగుతూ ఉండింది అంటే, రాజ రుక్మాంగదుడి కాలంలో ఏంటి అంటే భూమండలం అంతా కూడా భరతవర్షం, అంబరీషుల వారు, భరత మహారాజు. ఇప్పుడు ఏంటి అంటే అది భరతవర్షం అంటే మనం ఉండేటువంటి ఈ ఇండియా, భారత్ ఇక్కడికి వచ్చేసింది. ఇంతకుముందు భూమండలం అంతా భరతవర్షమే, భూమండలాన్ని అంతా వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ రుక్మాంగదుడు ఆ రకంగా అందరి చేత ఏకాదశి వ్రతాన్ని పాటింపజేయడం వల్ల నరకంలో బాధితులు ఎవరూ లేరంట. మరణించిన తక్షణమే అందరికీ మోక్షం వచ్చేస్తూ ఉండిందంట. ఇది యాక్చువల్ గా రాజు యొక్క కర్తవ్యం. రాజు యొక్క కర్తవ్యం ఏంటి అంటే నిజమైన తండ్రిలాగా జీవులందరూ ఏ రకంగా ఉద్ధరింపబడాలో ఆ ఉపాయాన్ని వాళ్ళకు బోధించి ఈ సంసారం నుంచి వాళ్ళని ఎట్లా విముక్తి కలిగించాలా. అందుకనే వాళ్ళు ఏమన్నారు, రాజర్షులు అన్నారు. ఆయన రాజు, అదే సమయంలో ఋషి. ఋషి అంటే యోగి, రాజర్షి అన్నారు. యమధర్మరాజు దాన్ని తట్టుకోలేకపోయాడంట. యమకింకర్లు, ఎందువల్ల యమధర్మరాజు తట్టుకోలేకపోయాడు, యమకింకర్లకు పని లేదు, ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. వాళ్ళకి పని లేకపోతే వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెడుతున్నారు, స్వామి మాకు పని లేదు, స్వామి మాకు పని లేదు. యమకింకర్లు అందరు కూడా మీకు చాలాసార్లు చెప్పాను అసలు యమకింకర్లు ఎవరవుతారు అనేది. నరకంలో ఎక్కువ రోజులు ఉండి ఆ శిక్షలకు అన్నిటికీ కూడా బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు, అంటే నూనెల్లో కాలుస్తాము అని చెప్తే వాళ్ళు కాల్చండి ఎందుకు వేస్తారంట. అదే మనమైతే భయపడతాం, వద్దొద్దు నాకు అది ఇది. సో వాళ్ళు అలవాటు పడిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళని యమకింకర్లుగా చేస్తారు. అంటే రాటు తేలినటువంటి పాపులు వాళ్ళు యమకింకర్లు అవుతారనమాట. సో ఒక జెంటల్మెన్ని మేనేజ్ చేయడం పర్లేదు, కానీ ఇటువంటి వాళ్ళని మేనేజ్ చేయడం ఆయనకు కూడా ఇబ్బందిగా ఉండింది. అందువల్ల ఆయన ఏం చేశాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాడు, స్వామి ఇది నాకు ఇక్కడ పని లేకపోతే మా వాళ్ళతో ఎగడం చాలా కష్టంగా ఉంది, కొందరన్నా పాపులు ఇక్కడికి వచ్చేటట్టు చేయాలా అంటే బ్రహ్మ చెప్పాడు, నేనేం చేయమంటావయ్యా, అటువంటి రాజు పరిపాలించేటప్పుడు ఇంకా పాపం చేసేవాడే లేడు, ప్రతి ఒక్కడు ఏకాదశి వ్రతం వాళ్ళ జీవితం అంతా పాటిస్తూ ఉన్నారు, అందువల్ల మోక్షం వస్తుంది, నేనేం చేయమంటావు. ఆ వ్రతం నుంచి భంగం చేయండి ఆయన్ని అన్నాడు. అప్పుడు ఒక అందమైనటువంటి అప్సరసును సృష్టించి రుక్మాంగదుడి మీదకు పంపించారనమాట. ఆమెను అది చాలా పెద్ద కథ, నేను శాస్త్రులు చెప్తాను. ఆమెను పరిణయం ఆడాలా అని చెప్పి రుక్మాంగదుడు కోరుకున్నప్పుడు ఆమె కొన్ని కోరికలు కోరుతుంది అనమాట. అయితే ఆ కోరిక కూడా నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను, ఇప్పుడు అడగనంట. ఆయన సరేనని హామీ ఇస్తారు. ఆయన ఒక 2 సంవత్సరాలు అరణ్యంలో ఆమెతోటి కాలక్షేపం చేస్తాడు. తిరిగి తన అంతఃపురానికి వచ్చినప్పుడు కుమారుడు తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు. కుమారుడు ఈ ఏకాదశి వ్రతం ప్రజలందరి చేత పాటింపజేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. తండ్రి ఆమె యొక్క సాంగత్యంలో మర్చిపోయాడు రుక్మాంగదుడు. ఎప్పుడైతే ఈ దండోరా వేస్తూ ఉన్నారో రేపు ఏకాదశి వ్రతం పాటించాలని చెప్పి ఆయనకి జ్ఞప్తికి వచ్చేసి, ఒరేవరే ఈ 2 సంవత్సరాలు నేను మర్చిపోయానే, యథార్థాన్ని మర్చిపోవడమే మాయా అన్నారు. మాయా అంటే ఏంటి అంటే సత్యాన్ని మరచి ప్రవర్తించడమే. సో ఆయన అన్ని లక్షల మానవుల చేత ఏకాదశి వ్రతం పాటింపజేసినటువంటి వ్యక్తి ఈమె యొక్క సాంగత్యంలో ఆ వ్రతం గురించే మర్చిపోయాడు. అప్పుడు అది రేపు నేను పాటించాలా అంటే ఆమె ఏమనింది అంటే, మీరు ఏకాదశి నేను మాటిచ్చారు నాకు కోరిక తీరుస్తానని, ఏకాదశి వ్రతాన్ని మానేయాలి, లేకపోతే నేను ఏకాదశి వ్రతం చేస్తాను అంటే నీ కుమారుని యొక్క శిరస్సు ఖండించి నా ఒళ్ళో పెట్టాలా. రుక్మాంగదుని కుమారునికి ఈ విషయం తెలిసి ఏమన్నాడంటే, తండ్రి మీరేం కలత చెందద్దు, నా శిరస్సు తీసి మొళ్ళ పెట్టేయండి, కానీ వ్రతం మాత్రం మీరు మానొద్దు అన్నాడు. ప్రస్తుతం ఉండే కుమారులు అయితే పోవే నువ్వు ఏమైనా చేసుకోపో, నా తలకే ఏంటే నీకు చేసేది బలేవాడు, వ్రతం అయితే మానొద్దు, నా శిరస్సు కావాలంటే ఇచ్చేయండి. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇటువంటి సందర్భాలన్నీ చరిత్రలో ఎందుకు జరిగాయి, సొంత కుమారుని యొక్క ప్రాణం కన్నా ఏకాదశి వ్రతం పాటించడం నిన్న, అది దాని యొక్క సారాంశం. అంత గొప్ప విశిష్టత ఏకాదశి వ్రతానికి ఉందన్నమాట. సొంత కుమారుడి ప్రాణం కన్నా ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి విశిష్టత అది. ఈ లోపల ఆయన యొక్క శిరస్సును ఖండించబోతూ అంటే ఆ ఖడ్గం ఒక పూమాలగా తయారై ఆయన మెడలో పడిపోయింది. భగవంతుడు ప్రత్యక్షమైపోయి ఇటువంటి దుస్థితి ఇదంతా కలగడానికి దుర్మార్గురాలా అని చెప్పి ఆమెని శపించారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా కలత చెంది ఆమె దహింపబడాలా అని చెప్పి శపించడమే కాకుండా, ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని భగ్నం చేస్తారో వాళ్ళ యొక్క జీవితంలోకి ఈ అప్సరస దూరుతుంది. దూరడమే కాకుండా ఆ పాపాలన్నీ కూడా ఆమె వాళ్ళకి ఆపాదిస్తుంది, వాళ్ళకి పొందేటట్టుగా చేస్తుంది. సో అందువల్ల ప్రత్యేకించి ఏకాదశి వ్రతాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి, అది నన్ను ఈ సంసారం నుంచి విముక్తి చేయడానికి ఒక మహత్తరమైనటువంటి వ్రతం ఇది, భగవంతునికి చాలా చాలా ప్రియమైనటువంటిది అనేటువంటి దృక్పథంతో ప్రేమతోటి దీన్ని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చాలా మంది ఏంటి అంటే అబ్బా ఉపవాసం చాలా కష్టం, చాలా కష్టం. నేను ఈ ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉండేటప్పుడు రోజు ఏకాదశి లాగానే ఉండేది, ఏదో ఒక పూట ప్రసాదం ఎక్కడ లభించేది. దానివల్ల ఒకసారి ఒక ప్రచార యాత్ర ఇటు సైడ్ అనంతపూర్ దగ్గర నుంచి అటు సైడ్ శ్రీకాకుళం దాకా 25 రోజులు ఏకదాటిగా ఒక ఊర్లో ప్రచారం చేసుకుంటూ నగర సంకీర్తనలో ప్రచారం చేసుకుంటూ వెళ్ళాం. ఈ ప్రసాదాలన్నీ కూడా ఇర్రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమైంది అంటే కడుపులో అల్సర్ బాగా ఇదయ్యి ఇంటెస్టైన్స్లో బ్లడ్ రావడం మొదలుపెట్టింది. సో దానికి ట్రీట్మెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అదంతా జరిగింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా చేయడానికి లేదు స్వామి, చాలా సెన్సిటివ్గా ఉంది సిచ్యువేషను, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రాణానికి కూడా హాని కలగచ్చు, ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలా, ఇవన్నీ చెప్పి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మంత్రకులది ఏకాదశి. మంత్రకులదే ఏకాదశి. అండ్ డివోటీస్ ఏమన్నారంటే మీరు ఈ మెడిసిన్స్ ఇవన్నీ వేసుకోవాలా, మీరు ఉపవాసం ఉండడానికి లేదు. నేనేమన్నాను అంటే ఇన్ని సంవత్సరాలు పాటించుకుంటూ వచ్చి ఈ పరిస్థితుల్లో ఏది ఏమైనా అవని నేను మాత్రం ఏకాదశి వ్రతాన్ని ఆపేది లేదు అని చెప్పి ఖచ్చితంగా నేను పాటించాలి వాళ్ళంతా చెప్పినా వినలేదు అనమాట. ఆ రోజు ఏకాదశి వ్రతం చేశాను. ఆ హెల్త్ ప్రాబ్లం రాకముందు ఏకాదశి అంటే ఏదో కొంచెం నీరసంగా ఉండడమో లేకపోతే కొంచెం డల్గా ఉండడం అట్లా అనిపించేది కొంచెం. ఎప్పుడైతే ఆ పట్టుదలతోటి లేదు ఏకాదశి వ్రతం మానేది లేదు అని చెప్పి పట్టుదలతో పాటించడం వల్ల ఇప్పుడు మామూలు రోజుల కన్నా సులభంగా ఏకాదశి రోజు నాకు గడిచిపోద్ది అనమాట. ఏమి డిస్టరెన్స్ లేకుండా తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం ఏమి స్టమక్ ప్రాబ్లం రాలేదు, హెల్త్ ప్రాబ్లం ఏమి రాలేదు. యాక్చువల్గా కూడా సైంటిఫిక్గా కూడా మనం చూసుకుంటే 15 రోజులకు ఒకసారి ఉపవాసం అనేది ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఇవన్నీ కూడా అవి ఇదవుతాయి. ఆరోగ్యానికి కూడా ఆయుర్వేద ప్రకారం కూడా అది చాలా చాలా మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే మనిషికి జిఫా చాపల్యం అనేటువంటిది తీవ్రంగా ఉంటుంది. జిఫా అది రకరకాల వెరైటీస్ తినాలా ఏదో చేయాలి, 15 రోజులకు ఒకసారి దాన్ని కంట్రోల్ చేసుకునేదానికి మనం ప్రయత్నించాలి. స్లోగా క్రమంగా పోయే కొద్దీ ఆ జిఫా చాపల్యము తర్వాత ఈ యొక్క కోరికలు వీటన్నిటి నుంచి పూర్వాచార్యులందరూ మనం చూసినట్లయితే వాళ్ళు స్వామి ప్రభుపాదులు వారు ఆయన చివరి దశలో కేవలం భగవంతుడికి అభిషేకం చేసినటువంటి చరణామృతాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్ వచ్చేది ఓన్లీ చరణామృతం. అది కూడా ఎట్లుంటది, చెంబుల్ చెంబుల్ తాగేయడం జస్ట్ ఆ యొక్క స్పూన్తో 3 సార్లు అంతే. ఇంకా అది అది ఆయన ఆహారంగా ఉండింది. ఆ రకంగా ఆయన ఆయన చివరి దశలో శరీరాన్ని చెల్లించారనమాట. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిగా నిలబడుకుంటామో అప్పుడు ఈ శారీరకమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి క్లేశాలు ఏవి కూడా జీవుణ్ణి కలత పెట్టకుండా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యం మనకు లభిస్తుంది, వాటన్నిటిని కూడా జయించేటువంటి సామర్థ్యం మనకు లభిస్తుంది. సో అందువల్ల మనం ఈ యొక్క వ్రతాన్ని ఏదో కేవలం నామమాత్రంగా కాకుండా ఇది నిజంగా నన్ను ఈ పాపాల నుంచి విముక్తిని కావించి భగవంతుని సన్నిధికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. ఇదేమంటున్నారంటే ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం నిక్కముగా సకల పాపాలను నశింపజేసి ముక్తిని ఒసగడమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలం కూడా సిద్ధింపజేస్తుంది. మన జీవితంలో 1 గోవు కూడా ఎవరికి ఎప్పుడు దానం చేయలేదు మనం. అటువంటిది జస్ట్ ఈ వ్రతం పాటించడం వల్ల బోనస్ ఏంటి అంటే 1000 గోవుల్ని దానం చేసినటువంటి ఫలితం మనం చేయకుండానే అప్రయత్నంగా మనకు వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తుంది. ఇవన్నీ పద్ధతులు ఎందుకు పెట్టారు అంటే అజ్ఞానంలోనో అంధకారంలోనో తెలుసో తెలియకో ఈ కర్మభూమిలో కర్మలు చేస్తూ ఉంటారు. ఆ బాధలు జీవుడు తట్టుకోలేక నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఇటువంటివన్నీ ఏంటి అంటే ఊరటను కలిగించడానికి, ఉపశమనాన్ని పొందడం కోసం ఇటువంటి ఉపాయాలన్నీ కూడా శాస్త్రాల్లో ఇచ్చారు భగవంతుడు ఎంతో కరుణతోటి. వాటిని మనం పాటించడం ద్వారా ఫలితాన్ని పొందుతాం కానీ నష్టపోయేదంటూ ఏం లేదు. పూర్వము వైదికం అనే పురంలో ఉండేది, దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు వసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు కాని పాపి కాని ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడై ఈయన పశబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్య పాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణు భక్తునికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కాని పిసినారి కాని ఒక్కడైనా ఉండేవాడు కాడు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫాల్గుణ మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశి రోజు పొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న విష్ణు ఆలయాన్ని సందర్శించారు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే రాజులకి భగవత్ తత్వం చాలా బాగా వంటపట్టుండేది. ఎందువల్లంటే రాజు కుమారుడైనా భటుడు కుమారుడైనా మొట్టమొదట 5 సంవత్సరాలు వచ్చిన తక్షణమే గురుకులానికి వెళ్ళి గురువుకు శరణాగతి పొంది ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళ జీవితం మొదలయ్యేది. భీష్మ పితామహుని అడుగుతారు ధర్మరాజు మహాభారతంలో, రాజుకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటారు. క్షత్రియుడికి రాజుకి ఉండాల్సిన అర్హత ఏంటి అంటారు. అప్పుడు భీష్మ పితామహుడు అంటారు, భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను గౌరవించేవాడై ఉండాలా, ఇది క్షత్రియుడికి ఉండాల్సినటువంటి అర్హత అంటారు. ఎవరు భగవద్భక్తుడు? భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని పాటించేవాడు భగవద్భక్తుడు. వేషంతో కాదు, ఏదో పెద్దలు చెప్పినట్టుగా తలలు బోడులైనా తలపులు బోడులు కాలేదు. తల బోడి కొట్టడం ఎంత సులభం, రూపాయి బ్లేడు కొట్టేస్తుంది. తలపులు కోరికలు వాటిని తొలగించుకోవాలి. సో భగవద్భక్తుడు ఎవరు అంటే భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి వాడు భగవద్భక్తుడు. బ్రాహ్మణులను గౌరవించేవాడు. మరి బ్రాహ్మణులు శాస్త్రానికి అనుగుణంగా రాజుకు మార్గనిర్దేశకం చేస్తారు, ఆయన ఇది ధర్మం, ఇది నీతి, ఇది న్యాయం, ఇట్లా వెళ్ళాలా. బ్రాహ్మణులను గౌరవించేటువంటి వారు. వర్షాలు పడట్లేదు, మేఘమగనం చేస్తాం, మళ్ళీ దానికి వచ్చాము, దీనివల్ల వర్షాలు పడవండి. భగవంతుడి గీతలో స్పష్టంగా చెప్తున్నారు వర్షం ఎప్పుడు పడుతుంది, యజ్ఞం వల్ల. యజ్ఞం అంటే మంట పెట్టి పొగ పెట్టడం కాదు, విహిత కర్మలు అన్నారు, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. ధర్మంగా నడుచుకుంటే అదే యజ్ఞం అవుతుంది, దానివల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, తినేదానికి ఆహారం లభిస్తుంది. మనం ఒక ఇంట్లో ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు, పవర్ కట్ చేసేస్తారు. వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ చేసేస్తారు. గవర్నమెంట్ ఇవన్నీ మనకు సప్లై చేస్తుంది కాబట్టి ఇవన్నీ కట్టాలా. ప్రకృతి మనకు అన్ని ఇస్తుంది, ప్రకృతి కూడా పన్నులు కట్టాలా. సో ప్రకృతి కట్టే పనులు ఏంటి అంటే కరెన్సీ కాదు, ప్రకృతి కట్టే పనులు ఏంటి అంటే ధర్మం. ఇంతకు ముందు రోజుల్లో మాసానికి 3 వర్షాలు పడేవంట, అంటే నెలకు 3 వర్షాలు. ఒకరోజు మేము కాలేజీ పిల్లలకి కృష్ణాష్టమి సమయంలో ఆర్ వీ హ్యాపీయర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్, మన పూర్వీకుల కన్నా మనం ఆనందంగా ఉన్నామా అనే టాపిక్ డిబేట్ ఇచ్చాం. డిబేట్ అంటే తర్కించాలి, ఒకరు అనాలా అవును మనమే ఆనందంగా ఉన్నాం మన పూర్వీకుల కన్నా అనాలా, ఇంకోరు కాదు వాళ్ళే ఆనందంగా ఉన్నారు, తర్కం. దాంట్లో ఒక పాప నుండి మన పూర్వీకులు తెలివిహీనులు, వాళ్ళు టెక్నాలజీ ఎక్నాలజీ ఏం కనుక్కొని సుఖించలేదు, మనం ఇప్పుడు ఎంత టెక్నాలజీ కనుక్కొని ఎంత ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అనేది. ఇంకో పిల్లవాడు ఆ పాపను ఖండించాడు, లేదు వాళ్ళు తెలివిహీనులు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. అప్పట్లోనే ఈ టెక్నాలజీ అంత కనుక్కొని ఉంటే ఇప్పుడు మనం జీవించడానికి ఏమి ఉండేది కాదు, అందుకని కనుక్కోలేదు వాళ్ళు టెక్నాలజీ. అప్పట్లో టెక్నాలజీ కనుక కనుక్కొని ఉంటే ఇప్పటికి మనం జీవించడానికి ఏమి ఉండుండేది కాదు, అందుకని టెక్నాలజీ కనుక్కోలేదు వాళ్ళు. అయినా టెక్నాలజీతో పనే ఉండప్పుడు ఇంటి దొడ్లో బాగుండేది, జస్ట్ బకెట్లో నించుకో బావిలోంచి నీరు తీసేసుకోవచ్చు చేసుకొని, నదుల నిండుకు నీళ్ళుండేటివి, చెరువుల నిండుకు నీళ్ళుండేటివి. మనం మోటార్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే ఎట్లా అది నీళ్ళు వచ్చి ఆగిపోతాయో అట్లాగే 10 రోజులకొకసారి వర్షం పడుతూ ఉంది. అది కూడా ప్రభుపాదుల గారు ఆయన ఉపన్యాసంలో చెప్తారు, రాత్రి పూట పడేదంట వర్షం, పగలు పడేది కాదంట. పగలు పడితే దైనందిన కార్యక్రమానికి ఆటంకం జరుగుతుందని, వాళ్ళందరూ నిద్రించే టైంలో వర్షం పడేది, మళ్ళీ ఉదయంతో నిద్ర లేచేసరికి ఆగిపోయింది. అంత పర్ఫెక్ట్గా వాళ్ళందరూ ధర్మంగా నడుచుకోవడం వాళ్ళ జీవితాన్ని భగవంతుడు వాళ్ళకి అన్నింటినీ సప్లైర్లాగా ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు వర్షం పడలేదు అంటే పూర్తిగా ఎండిపోయింది. నిన్నో మొన్నో పేపర్లో వేస్తున్నారు ఏమని అంటే, గోవు దూడ పుట్టగానే కబేళానికి అమ్మేశాడు అని రైతు. పుట్టగానే అది ఇంకా నడవను కూడా నడవలేదంట, కబేళానికి అమ్మేస్తాడు. కారణం కూడా రాశారు, కరువు. నా పొలంలో 7 బోర్లు వేసుకుంటే నీళ్లు రాలేదు, మరి దీన్ని ఎక్కడ మేపుతానని చెప్పి పుట్టంగానే కబేళానికి, పుట్టిన పిల్ల నిలబడలేదంటే ఇంకా కబేళానికి అమ్మేస్తాడు పేపర్లో వేస్తారు. ఇంతకుముందు పాతాళంలో ఎక్కడో పోయి ఆ గంగను పైకి తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి లేదు, పైనుంచి బ్రహ్మాండంగా టైం టు టైం వర్షాలు పడుతూ ఉన్నాయి ధర్మంగా నడుచుకోవడం వల్ల. టెక్నాలజీతో పని లేదు, టెక్నాలజీతో పని లేదు. సో ఎప్పుడైతే రాజు యొక్క కర్తవ్యం ఏంటి అంటే ప్రజలందరూ కూడా ధర్మంగా జీవితాన్ని గడిపేటట్టుగా ధర్మ బోధ చేయిస్తే, ఎప్పుడైతే ప్రజలందరూ ధర్మంగా జీవితాన్ని గడుపుతారో అప్పుడు రాజు కాదు సప్లయరు, భగవంతుడు సప్లయరు. అన్నీ భగవంతుడు అందిస్తాడు, భగవంతుడు అందిస్తాడు. ఏం కరువు కాటకాలు ఉండవు, ఏమి ఉండవు, సమృద్ధిగా అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ మించి భగవద్భక్తి మార్గంలో వాళ్ళందరూ ఉండడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి తృప్తుడై ఉంటాడు, తుష్టుడై ఉంటాడు, ఫుల్లీ సాటిస్ఫైడ్. భౌతికంగా మీరు భూమండలం అంతా వాడికి అప్పగించండి, వాడేమంటాడంటే నాకు చంద్రమండలం సంగతి ఏంటే అంటాడు, వాడికి సంతృప్తి ఉండదు. ఈరోజు భౌతికంగా ప్రాపంచికంగా ఏదేదో అనుభవిస్తున్నాడు, కానీ ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా మనిషికి? ఏం లేదు. సో ప్రకృతి నుంచి మనం అన్ని వనరులను సంతృప్తిగా పొందాలంటే చేయాల్సినటువంటిది యజ్ఞం అంతేకాని మేఘమదనం కాదు. మరి యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం కలియుగంలో. ప్రత్యేయధ్యాయతో విష్ణు త్రేతాయజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌపరి కీర్తన. ప్రతియుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో హరినామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇంతకు ముందు రోజుల్లో రాజులు ఏం చేసేవారు అంటే అక్కడక్కడ మందిరాలు నిర్మించి ఆ మందిరాల్లో సాధువులు ఉంచి ఆ సాధువులు ఈ భగవత్ తత్వం గురించి, ధర్మం గురించి, వీటన్నిటి గురించి వాళ్ళ చేత బోధనలు చేపించి వ్యక్తుల్ని ధర్మయుక్తంగా జీవితాన్ని గడిపేటట్టుగా చేసేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడైతే ధర్మంగా నడుచుకుంటారో, వెరీ సింపుల్గా చెప్తానండి, తండ్రి ఉంటాడు, పిల్లోడు ఉంటాడు, బాగా మాటైన పిల్లడికి అన్నీ ఇస్తాడు తండ్రి, పాకెట్ మనీ ఇస్తాడు, వాడికి వాహనం ఇస్తాడు. ఎవడైతే తండ్రి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని అన్నిటికీ కూడా చెడుకు ఉపయోగిస్తూ ఉంటాడు, ఏదో సాగడానికో పెరగడానికో. ఒకటి తండ్రి ఏం చేస్తాడు, వాటి అన్ని కట్ చేసి వస్తాడు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే భగవంతుడు వాడికి కట్ చేస్తాడు అన్ని. ధర్మంగా నడుచుకుంటే భగవంతుడు అన్ని ఫుల్ సప్లై చేస్తాడు, వాడు అన్ని ఇస్తాడు. అల్టిమేట్గా ఇక్కడుండేటువంటి తండ్రులందరూ టెంపరీ కదా. నిజమైన తండ్రి ఎవరు? అహం బీజ ప్రాదపిత, అహం బీజ ప్రాదపిత. నిజమైన తండ్రి ఎవరు? భగవంతుడు. సో ఒక భక్తుడు కృష్ణుణ్ణే ఎందుకు నువ్వు శరణాగతి పొందావు అని చెప్పి అడిగితే చెప్పాడట, ప్రతి జన్మలో ఉండే తల్లిదండ్రులు ఒక్కసారి ఒక్కొక్క తల్లిదండ్రులు మారుతూ ఉంటారు, కానీ మారినటువంటి తండ్రి సర్వజీవులకు ఒక్కడే. ఆయన ఎవరు అంటే ఆ దేవదేవుడు కృష్ణుడు, అందుకని ఆయన నేను సేవిస్తాను. ఇక్కడ ఉండే తల్లిదండ్రులు అందరూ మారిపోతూ ఉంటారు, ఒక్క జన్మలో ఒక్క తల్లి ఒక తండ్రి, ఒక్క తల్లి ఒక తండ్రి. చిత్రకేత మహారాజుకి పుట్టక పుట్టక సంతానం కలిగితే ఆయన మిగిలిన భార్యలు నిర్లక్ష్యం చేసి ఎవరికైతే పిల్లవాడు పుట్టాడో ఆ భార్యను ప్రేమగా చూసుకోవడం వల్ల మిగిలిన భార్యలు అసూయ చెంది ఆ పిల్లవాడికి విషాహారం ఇచ్చేశారు. వాడు మరణించాడు, వాడు మరణించాడు. చిత్రకేత మహారాజు కుప్పగూలిపోయాడు, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి. అందుకనే అరిషత్ వర్గాల్లో చివరిది ఏంటి అంటే మత్సర, ఓర్వలేనితనం. ఆ ఓర్వలేనితనం అన్నటువంటిదే మనల్ని చాలా పాపాలు చేసేదానికి అది ప్రేరేపిస్తుంది అన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఉన్నతమైన స్థితిలో ఏదైనా అనుభవిస్తున్నారు అంటే వాడు ఏదో పూర్వజన్మలో చేసుకున్నాడు, సుకృతి అందులో అనుభవిస్తున్నాడు అంటే ఆనందపడాలి, అంతేగాని దాన్ని అయితే మనం చెరగొట్టాలా ఏంటి అది అసూయ. చిత్రకేత మహారాజు విలపిస్తూ ఉంటే మరి నారదముని వాళ్ళందరూ కూడా వచ్చారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తలేదు, లేదు నా బిడ్డ కావాలన్నారు. నారదముని ఆయన తపశక్తితోటి ఆ బిడ్డను ఆహ్వానించాడు, వాళ్ళు లేచి కూర్చున్నారు. చిత్రకేత మహారాజు అన్నాడు, అరే నాయన నన్ను వదిలిపెట్టెళ్తే నేను ఎట్లా జీవించేది, నువ్వు లేకుండా నువ్వు నాతోనే ఉండాలని. అప్పుడు ఆ చిన్న దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మ, నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే నేను ఉండిపోతాను. ఏంటి ఆ ప్రశ్న? 80 లక్షల యోనుల్లో నుంచి జన్మలను ఎత్తుకుంటూ నేను వచ్చాను. ప్రతి జన్మలో కూడా కుక్కగా ఉన్నప్పుడు ఒక తల్లి ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు. పిల్లిగా ఉన్నప్పుడు ఒక తల్లి ఒక తండ్రి, ఎలుకగా ఉన్నప్పుడు ఒక తల్లి ఒక తండ్రి, ప్రతి జన్మలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ జన్మలో మీరు తల్లిదండ్రులు. వీళ్ళందరిలోకి నిజమైన తల్లిదండ్రులు ఎవరు నాకు చెప్తే నేను ఉండిపోతాను. మీ దగ్గర ఉన్నాను సమాధానం. సో ఆయన దగ్గర సమాధానం లేదు, ఈ ఆత్మ వెళ్ళిపోయింది. సో ఈ ప్రపంచంలో శాశ్వతుడు ఎవరు? భగవంతుడు కృష్ణుడు అన్నమాట. ఆయనకు మనం శరణాగతి పొందినప్పుడే సంతృప్తి అనేటువంటిది జీవునికి కలుగుతుంది. ప్రాపంచికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తృప్తుడు కాలేదు, సంతృప్తి కాలేదు, సంతృప్తి కాలేదు. అందుకని రాజు యొక్క కర్తవ్యం ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఈ ధర్మాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని గడిపేటట్టుగా ప్రచార కార్యక్రమాలు జరిపించాలి. ఇప్పుడు మేము ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాం, మేము ఈ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాం. నువ్వు ఫెసిలిటీ, మా ఫాదర్ కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఆయన రిటైర్డ్ అయ్యారు. ఈ పేదలకి ఇళ్ళు అని చెప్పి ఏదని చెప్పి ఆయన అప్పుడప్పుడు ఇంట్లో చెప్పేవారు. మేము ఇల్లు ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేసి వాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చేసి తర్వాత ఒక రెండు నెలలు తర్వాత పోతే మళ్ళీ సిట్ కింద ఉంటాడు ఐలం వేసుకొని. అది డెస్టినీ చెప్పే. ఒకసారి పార్వతీదేవి పరమశివుడు నంది వాహనం మీద పోతూ ఉంటే ఒక బీద భిక్షు ఒకడు కూర్చొని వాడు అడుక్కుంటా ఉంటాడు. పార్వతీదేవి వారిని చూసి కరుణతోటి స్వామి వాడి మీద ఏదైనా కృప చూపిస్తాడు. పరమశివుడు ఏమంటాడంటే వాడు చేసుకున్న కర్మ మనం ఎంత సహాయపడినా ఉపయోగపడదు వాడికి అంటాడు. ఇదేం స్వామి మీరు కఠినాత్ములు అయిపోయారు, కొంచెం కనికరించండి. సో శివుడు ఏం చేస్తాడంటే మరి హోమ్ డిపార్ట్మెంట్ కదా అని ఒక పుస్తకాయ ఎందుకు వజ్ర వైడూర్యాలు ఉంటాయి లోపల, అది వాడికి బహుమతిగా ఇస్తాడు. వాడు ఆ చిమడానికి కోసుకొని ఉంటే అవన్నీ బయటపడి వాడి దారిద్ర్యం పోయి ఉండేది. వాడేం చేస్తాడు, ఆ పుస్తకాయ పక్కనోడికి పావలతో దుగ్గాడుకు అమ్మేసి మళ్ళీ అడుగు నిండు కూర్చుంటాడు. అప్పుడు శివుడు పార్వతీదేవి చెప్పాను కదా వాడు చేసిన కర్మ మనం తప్పించలేము, చేసిన కర్మ తప్పించలేము. ఈ జీవులకి సుఖ దుఃఖాలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే కర్మ. కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తేదానికి కారణం ఏంటి? వాడు చేసిన కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తాడు? గుణాలు. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల, సాంగత్యం వల్ల వస్తాయి. సో అందువల్ల మనం ఏంటి అంటే చేసే కర్మ చాలా కేర్ఫుల్గా ఉండాలా. మరి కేర్ఫుల్గా చేసే కర్మ ఉండాలంటే మనసు మన ఆధీనంలో ఉండాలి. మంత్ర జపం ఎందుకే చేయమంటున్నారంటే దీనికోసం. ఎప్పుడైతే మంత్రాన్ని మనం జపిస్తామో అప్పుడు ఎవరైతే మంత్రాన్ని ఉచ్చరిస్తాడో వాడి మనసు వాడి ఆధీనంలో ఉంటుంది. వాడి మనసు వాడి ఆధీనంలో ఉంటుంది. ఆడు ఎంత చెప్తే అటు వెళ్తుంది అది, లేకపోతే విత్తలు విడిగా వెళ్ళిపోతుంది, గుంటల్లో మెట్టల్లో అంతా దూకేస్తుంది. అందుకోసం మంత్రం చేయాలి, ఆ మనసుని మన ఆధీనంలో పెట్టుకునేదని. సో ఇక్కడ చూడండి, ఆయన రాజు ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించాడు. ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నట్టు విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రమును, పాదుకులను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, చక్రమును, సువర్ణమును, ప్రజలను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ రూపములను సమర్పించి శ్రీ పరశురాముని అమలకి వృక్షాన్ని పూజించాడు. తిరుపాతడు ప్రజలతో ఋషులతో కూడి పరశురాముని కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలకి వృక్ష ఛాయలో నిలిచినవాడ, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు. తరువాత అతడు అమలకి వృక్షాన్ని స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము. ఈ విధంగా భగవంతుని అమలకి పూజించిన తరువాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవితను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో రూపంతో శోభితమైన మందిరంలోకి ప్రవేశించిన ఆ వేటగాడు చాలా మంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని కీర్తించడం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటాయని ఆలోచించసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కొండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవాను దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు పొద్దునే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్లిపోయాడు. వేటగాడు కూడా ఇంటికి వెళ్లిన తరువాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని సాధించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాది దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతీపురాన్ని పాలించే విదూరుధునికి అతడు వసురధునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజుగా ఏలుబడి చేశాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తివంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణు భక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసురధుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు క్షుధార్తుడయ్యాడు. ఏ దారి తోచక అతడు ఒక చెట్టు కింద నడుం వాల్చి చేయినే తలగడగా పెట్టుకుని నిద్రించాడు. అదే సమయంలో ఆ అడవిలో వసించే కొందరు మ్లేచ్చులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వము తమ తండ్రులను తల్లులను పుత్రులను పౌత్రులను మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లు చేశాడని వారు భావించారు. ఈ విధంగా కలిసి వారు ఆయుధాలు నింపి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి మ్లేచ్చులందరూ కిన్నులై ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అంతకత్తె గంధాభరణ భూషితయ్యి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతమై ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. బ్రుకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధముతో మ్లేచ్చులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని నిహతులను చేసింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటన చూసిన రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై మ్రాన్పడిపోయాడు. తరువాత శత్రువులందరూ చచ్చిపడి ఉండటాన్ని చూసి విస్మితుడై, ఆహా, ఈ నా శత్రువులను సంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవరు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను అని అన్నాడు. కేశవుడు తప్ప శరణాగత జీవులకు రక్షించే సామర్థ్యం వేరెవరికీ ఉంటుంది. అతడొక్కడే శరణాగతులకు భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినవచ్చింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమిత ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరము లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన సాగాడు. వశిష్ఠముని పలుకుతూ, రాజా, ఈ పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయముగా విష్ణు పదాన్ని పొందగలుగుతాడు అని తెలియజేశాడు. సో ఇది యొక్క అమలకి ఏకాదశి యొక్క వ్రతం యొక్క ఫలితం. ఆ వేషగాడు రకరకాల జంతువులను సంహరించినప్పటికీ కూడా అక్కడ భగవత్ భక్తులు భగవంతుని యొక్క భజన కీర్తన చేస్తూ ఉంటే, తర్వాత విష్ణు కథలను చర్చిస్తూ ఉంటే, మామూలుగా పండగ పర్వదినం కూడా ఉద్దేశం అదేనండి. మామూలు రోజుల్లో ప్రాపంచికంగా జీవితం గడుపుతూ ఉంటాము. ఆ పండగ పర్వదినం వలన ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి భగవత్ చింతనలో నిమగ్నం కావాలా అని చెప్పి. కానీ దురదృష్టం ఏంటి అంటే వేరే ఏ ధర్మాలు కూడా మనలాగా
కొంచెం దిగజారినటువంటి పరిస్థితుల్లో లేవన్నమాట. ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది, ఆ రోజు వినాయకుడికి చెవులు పెద్దవిగా ఉన్నాయని చెప్పి చెత్త చెత్త పాటలన్నీ పెట్టి వినిపిస్తాలని చెప్పి పాపం ప్రయత్నం చేసి, వేరే ఏ ధర్మంలో అయినా వాళ్ళ ఆధ్యాత్మిక చింతనలో అట్లీస్ట్ వాళ్ళు ఎంత ధర్మం తక్కువదైనా కానీ సినిమా పాట పెడతాడో చెప్పండి. మరి వీరు ఏమైంది, హైందవ సంస్కృతి ఏమైంది, సనాతన సంస్కృతి ఏమైంది, ఇదంతా కూడా చాలా దుర్భరమైనటువంటి దిగజారుడు తనం అన్నమాట. అందుకని మనం ఈ పండగ పర్వదినం దేనికోసం ఉంది అంటే భజనలు కీర్తనలు ఇవన్నీ చేసినప్పుడు చూడండి, వాడెవడో వేటగాడు అలసిపోయి వచ్చి ఆ దేవాలయం దగ్గర కూర్చొని వాడు విన్నాడు, అతను వినడం వల్ల జాగరణ ఉండడం వల్ల మరు జన్మలో ఒక రాజుగా జన్మి 1000 గ్రామాలకు అధిపతి అయ్యేటువంటి రాజుగా జన్మించాడు. తర్వాత అప్పుడు కూడా భక్తి యుక్త సేవల్లో నిమగ్నమయ్యాడు. అతన్ని వధించడానికి ఎవరో వస్తే భగవంతుడే స్వయంగా అతన్ని కాపాడడం జరిగింది. సో భగవద్భక్తునికి ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి రక్షణ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అందుకనే అర్జునుడితోటి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, అర్జున ప్రపంచానికి చాటి చెప్పు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నష్టపోడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి నువ్వు చాటి చెప్పు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నమే భక్త ప్రణశ్యతి. తర్వాత భక్తుడికి కలిగేటువంటి ప్రతి ఒక్క దుఃఖం భగవంతుడు తనదిగా భావిస్తాడు. లాస్ట్ టైం నేను చెప్పాను, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత సూర్యగ్రహణం తర్వాత కృష్ణుడు బలరాముడు ఉగ్రసేన మహారాజు అందరూ కురుక్షేత్రానికి వెళ్తే బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత స్వామి చెప్పాడు తిరిగి వస్తానని, రాలేదు. స్వామి దర్శనం కోసం తపిస్తూ ఉన్నారు బృందావన వాసులందరూ కూడా. గోపికలు నిద్రాహారాలు మాని చిక్కి శల్యమయ్యారంట, వేలికి వేసుకునే ఉంగరాలు చేతులకు గాజులయ్యాయంట, అంత చిక్కి శల్యమైపోయారు. వాళ్ళందరికీ కృష్ణుడు కురుక్షేత్రానికి వస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసి అక్కడన్నా స్వామిని దర్శిస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళారు. శ్రీమతి రాధారాణి కూడా వెళ్ళింది. వెళితే రాత్రి పూట రుక్మిణీ అమ్మవారితోటి కృష్ణుల వారు చెప్పారు, శ్రీమతి రాధారాణి ప్రతి రాత్రి కూడా వేడివేడిగా పాలు స్వీకరించి సేవిస్తుంది రుక్మిణి. రాధకి ఒక గ్లాసు నిండుకు వేడి పాలు తీసుకెళ్ళి నువ్వు అన్నారు. ఈమెకి రాధారాణి అంటే అసూయ రుక్మిణీ దేవికి. మేము ఇక్కడ ద్వారకలో కూర్చొని ఇంత సేవ చేస్తామంటే మధ్య మధ్యలో స్వామి మా సేవను పట్టించుకోకుండా రాధే రాధే అని చెప్పి అంటా ఉంటాడు అని చెప్పి ఆమె, మరి ఇంత స్వామి చెప్పారు కదా అని చెప్పి ఆమె వెళ్ళిందనమాట. వేడిగా పాలు తీసుకొని వెళ్ళి రాధకిచ్చి, తొందరగా తాగేయమ్మా, నేను స్వామివారి పాద సేవకు వెళ్ళాలా, ఆలస్యం కాకూడదు అని. గ్లాసు చేయి పట్టుకునేదానికే కష్టంగా ఉంది, అంత వేడిగా ఉన్నాయి. మరి స్వామి పాద సేవకు వెళ్ళాలా అని రుక్మిణి అనింది కదా, ఆలస్యం చేయకూడదు అని చెప్పి ఆ వేడి వేడి పాలు గట్టగట్ట తాగేసింది రాధారాణి. ఆమె గొంతు అంత కాలిపోయింది. రుక్మిణి తిరిగి వచ్చి స్వామివారు పాద సేవ చేయడానికి పాదాలు పట్టుకుంటే పాదాలంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి. ఆమె ఆశ్చర్యపోయి, స్వామి మీ పాదాలు బొబ్బలు వచ్చినాయి, ఏంటి విశేషం, ఏంటి స్వామి అని చెప్పి ఆమె చాలా ఆతృతగా అడిగితే, రాధకు వేడి వేడి పాలు ఇచ్చావు, తొందరగా తీసుకోమన్నావు, ఆ వేడి పాలు తాగడం వల్ల గొంతు అంతా కాలిపోయింది. ఆమె గొంతు కాలడం కాదు, భక్తులకు కలిగే కష్టం వాళ్ళది కాదు కష్టం, నాది ఆ కష్టం, అది నీకు తెలియాలని చెప్పి నా పాదాలు ఈ రకంగా బొమ్మలు చేస్తాయి. భక్తులకు కలిగే కష్టం భక్తులది కాదు దేవి, నాది ఆ కష్టం, అది నీకు తెలియాలని నా పాదాలు బొమ్మలు వచ్చేటట్టు చేస్తాను. మనకు సందేహం కలగచ్చు, ఆమె గొంతు కలిస్తే ఈయన పాదాలు ఎందుకు కాల్చుకున్నాడని. భగవంతుడు గొంతు కలిస్తే కనపడదు కదా, అందుకని చెప్పి పాదాలు మొగలు వచ్చి. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆ భగవంతుడు భక్తవత్సలుడు, నమే భక్త ప్రణశ్యతి, అర్జున ప్రపంచానికి చెప్పు నా భక్తులు నష్టపోడు అని, ఆయన మీద విశ్వాసంతో ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరత్వం ఏ కోరిక లేకుండా భగవంతుడిని పవిత్రమైనటువంటి భావనతో సేవించుకోవడం ఉత్తమమైనటువంటి భక్తి. అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో మనకు కూడా ఒక అమలక్షి అంటే ఏంటి, అమల ఉసిరిగా. ఈరోజు ఉసిరిగా చెట్టును పూజించడం విశేషం. మందిరం వెనకాల కూడా ఉసిరిగా చెట్టు ఉంది, అది ఇప్పుడిప్పుడే వెతుకుతూ ఉంది. ఏదో పూజ చేయమన్నారని ఆకులన్నీ తీసేయద్దు. మీరు ఎట్టకు ప్రసాదానికి వెళ్ళినప్పుడు ఒక మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి, చాలా మంచిది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఒక మాల జపం చేస్తే మన ప్రసాదానికి వెళ్దాం. ఎంతమంది ఏకాదశి వ్రతం పాటిస్తారు మీరందరూ కూడా, అంటే ధాన్యం తీసుకోకుండా ఎంతమంది పాటిస్తారు? వెరీ గుడ్. పాటించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించడానికి ఈరోజు కొంచెం ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఏకాదశి 15 రోజులకు ఒకసారి వస్తుంది. మీకు ఎట్లాగూ మీకేం కష్టం లేకుండా బస్సులు పాపం ఏకాదశి రోజు ప్రసాదాలు తయారు చేసి ఆ ఉపాసన చేసి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఏకాదశి ప్రసాదం ఉచితంగా అందరికీ కూడా చేసే పచ్చం చేసే వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి మందిరం గుంటూరు ఇస్పాన్ మందిరం మిమ్మల్ని బాగా ఎన్కరేజ్ చేయాలి. వేరే ఇస్పాన్ టైప్ కూడా ఏకాదశి దీనికి చార్జ్ చేస్తారు.